ఈనాటి సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. అన్ని క్షేత్రాలను సమస్యలు ఉన్నాయి. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఎకనామికల్ క్రైసిస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇండస్ట్రియల్ సాచ్యురేషన్ అంటాము దాన్ని. ఇదంతా కాకుండా ప్రకృతి యొక్క దండగోళం. చూడటానికి ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం ఒకటే అనేది స్పిరిచువలిజం చెప్తుంది మనకి. ఈ పదమే థాట్ రివల్యూషన్. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఆలోచనలలో క్రాంతి. ఒకే ఒక మాట ఏమిటి అంటే అన్ని సమస్యలకు, కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఏమిటి అంటే ఆలోచించేటటువంటి విధానం మారాలి. ఈ ఆలోచించేటటువంటి విధానం మారటానికి కావలసినటువంటి బేసిస్ స్పిరిచువలిజము. అది మనం మర్చిపోయాం. స్పిరిచువలిజం అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే ఎప్పుడో ఇంకొక జన్మలో ఈ శరీరం వదిలేశాక ఇంకొక జన్మ ఉంటే అక్కడ కానీ, లేకపోతే జన్మ తీసుకోకుండా ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడో స్వర్గంలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ కామధేనువు, కల్పవృక్షము, పరశువేది అనేటటువంటి కొన్ని విశిష్టమైనటువంటి, మనము ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చగలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని నమ్ముతున్నాము. స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే, ఈనాడు స్పిరిచువలిజం అనే మాట మనం దేనికి వాడుతున్నాం, అదేం చెప్తుంది అంటే నువ్వు దాని కొరకు ఇంకొక జన్మ కానీ శరీరం కానీ వదిలేయాల్సిన అవసరము లేదు. ఆ స్వర్గం ఏదో నువ్వు ఇక్కడే తయారు చేసుకోవచ్చు. టు మేక్ హెవెన్ ఆన్ అర్త్ అది సంభవం మాత్రమే కాదు, దానిని కొంతమంది వ్యక్తులు కనుక విశేష ప్రయత్నం చేయగలిగితే ఈనాడే ఈ పృథ్వీ గ్రహాన్ని స్వర్గముగా మార్చివేయవచ్చు. దానికి కావలసినటువంటి బీజారోపణ కార్యక్రమం ఈ రోజు మనం చేసుకోబోతున్నాం. దాని తర్వాత రాబోయేటటువంటి రోజులలో దానికి మనం ఏ విధంగా నీరు పోసి దానిని ఒక మహావృక్షంగా మార్చుకోగలము కూడా ఈ మూడు రోజుల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మనం మూడు పదాలు వాడుతూ ఉంటాం, మనస్సు, వాక్, కర్మ. మనోవాక్కాయ కర్మలు. సక్సెస్ఫుల్ మ్యాన్ ఈ మూడింటిని కరెక్ట్గా ఉపయోగించుకుంటాడు. యావరేజ్ మ్యాన్ ఈ మూడింటిని అసంబద్ధంగా వాడుకుంటాడు. ఇదే బీజము. చాలా జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకోండి. ఒక క్లాస్ రూమ్లో ఒక విజ్ఞానాన్ని, ఒక సైన్స్ ని మనం ఎలా నేర్చుకోబోతున్నామో అలాగే దీన్ని కూడా నేర్చుకుందాం. మనం బీజారోపణ మన లక్ష్యము. మనము నేర్చుకోబోతున్నది ఏమిటి అంటే ఆలోచనలు మారితే ప్రపంచం మారుతుంది. బీజ అంటే ఇంతకంటే పెద్ద విశేషమైనటువంటి థియరీ కానీ విశేషమైనటువంటి ప్రయత్నం కానీ మీరు చేయకండి. ఆలోచనలు మార్చుకుంటే చాలు, ఆలోచించే విధానం మార్చుకుంటే చాలు, మొత్తం మారిపోతుంది, అంతా మారిపోతుంది. ఉదాహరణకి నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మెడికల్ ఎంట్రన్స్ కెమిస్ట్రీ చెప్తూ ఉండేవాడిని గుంటూరులో ఎండాకాలంలో. సెలవులు ఇచ్చేశాక, అంటే ఇంటర్మీడియట్ కాలేజీకి సెలవులు ఇచ్చేశాక, పిల్లలందరూ కూడా సెలవులు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను కొంతమంది పిల్లలు మెడికల్ ఎంట్రన్స్ కోసం కెమిస్ట్రీ చదువుతూ ఉండేవాళ్ళు, నేను చెప్తూ ఉండేవాడిని, వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ లేవు. 1980-81లో రవి కాలేజీ ఉండేది గుంటూరులో. అక్కడే ఒక చిన్న గదిలో పంజాబ్ నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, మన దేశపు యొక్క ఇతర ప్రాంతాల నుంచి, మన రాష్ట్రాల్లో వచ్చేటటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి చాలా డబ్బున్న వ్యక్తుల యొక్క పిల్లలు అక్కడికి వచ్చేవారు. డబ్బున్న వ్యక్తుల యొక్క పిల్లలు అనేది నేను ఎందుకు అండర్లైన్ చేస్తున్నాను అంటే, ఎండాకాలంలో చాలా సుఖంగా కంఫర్టబుల్ గా ఏసీ రూమ్స్ లో కూర్చునే అలవాటు ఉన్నటువంటి ఆ పిల్లలు, దానికి నేను ఆ మాట వాడింది. వాళ్ళు వచ్చి కూర్చునేవారు చిన్న గది ఎండాకాలం, ఒక్కొక్కసారి కరెంట్ ఉండేది కాదు. ఓ 50 మంది 60 మంది ఓ చిన్న గదిలో ఇరుక్కునేవాళ్ళు ఎండాకాలంలో గుంటూరు ఎండలు. నేను చెప్తూ ఉండే ఇది సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా పరిస్థితి పిల్లలకి, నాకు కూడా. బాహ్య జగత్తులో మామూలుగా మనం చూసుకుంటే కష్టమే, బాధపడుతున్నారు. కానీ ఆ బాధ వాళ్ళు కావాలని పోర్చుకుంటున్నారు. ఎందుకు? విషయం నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. దీనినే మన యోగులు తపస్సు అనేవారు. తపస్సు చేస్తున్నారు ఇప్పుడు కూడా. అది తపస్సు అని అనుకోవటం లేదు. తపస్సు చేయటం అంటే అర్థం ఏమిటి అంటే, ఒక విశేషమైనటువంటి లక్ష్య ప్రాప్తికి మానసికమైన లక్ష్య స్థిరత్వముతో ప్రస్తుతము కష్టపడుట తపస్సు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇలాంటి తపస్సు పోయింది. తపస్సు అంటే ఎండలో కూర్చోటం, ముళ్ళగంచ మీద పడుకోవటం, ఉపవాసాలు చేసేయటం కాదు. తపస్సుకి ఆధారం ఏమిటి అంటే, ఒక స్థిరమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఈ మధ్య అనేక దీక్షలు ప్రారంభమయ్యే ఆధ్యాత్మికతలో ఆహార నియమాలు పాటిస్తారు, జప సంఖ్య పాటిస్తారు. చాలా మంది ఇంకా కష్టపడదలుచుకుంటే దాని మీద పడుకుంటారు, సన్నీళ్ళతో స్నానం చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు? భావం అర్థమవుతుంది. ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి ఆ ఆలోచన దారిద్ర్యం, భావ దారిద్ర్యము మనకే అర్థం కాదు. ఆత్మవెల్యూషన్ అనేటువంటి పేరు నేను అందుకు పెట్టాను. చేస్తున్నాం మనం పూజలు, చేస్తున్నాం మనం సాధనలు. ఎందుకు సాధన చేస్తున్నామో తెలియదు. చాలా మంది నాతో ఏమంటూ ఉంటారంటే, మాస్టర్ గారు మేము 5 ఏళ్ల బట్టి మంత్రజపం చేస్తున్నాము, మేము చాలా రోజులు బట్టి యజ్ఞం చేస్తున్నాము, మేము చాలా రోజులు బట్టి విశేషంగా లలితోపాసన చేస్తున్నాము, విష్ణోపాసన చేస్తున్నాము, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాము. ఏమి రిజల్ట్ రావటం రాదు. ఎందుకు రాదు అంటే, మీకు లక్ష్యం లేదు. ఎందుకు చేస్తున్నారు దాన్ని? ఏమి ఆశించి చేస్తున్నారు? మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అందరూ మంచిగా ఉండాలి, అది ఉద్దేశం. అందరూ మంచిగా ఉండాలి అంటే భావం అర్థమవుతుందా? హేజ్ థింకింగ్ క్రియేట్స్ హేజ్ రిజల్ట్. స్పష్టమైనటువంటి ఆలోచన స్పష్టమైనటువంటి ఫలితాలు, అస్పష్టమైనటువంటి ఆలోచన అస్పష్టమైనటువంటి రిజల్ట్. ఆధ్యాత్మిక జగత్తులోనే చాలా సంస్థలలో, ఈ సంస్థలన్నీ కూడా ఇంటర్నేషనల్ సంస్థలు. ఆ పైన ఉన్నది బ్లాగెట్స్కి సిబిడి. వారు చెప్పిన విధానాన్ని ఏ దేశం అమలుపరచుకున్నా ఆ దేశం సుభిక్షం అయిపోతుంది. ఆలోచన విధానం తెలిస్తే కదా. ఆ దేశాధికార సొసైటీలో మనస్సు యొక్క 5 శరీరాలు 5 భాగాల గురించి చెప్పబడి ఉంటుంది. మనస్సు యొక్క, మనం అసలు మనస్సు ఉపయోగించుకోవటమే రాదు మనకి. చాలా మంది దే థింక్ బట్ దే డోంట్ నో దే ఆర్ నాట్ థింకింగ్. మనం ఆలోచించటం లేదు, మనం వరి అవుతున్నాం. వరికి ఆలోచనకి చాలా తేడా. కరెక్ట్ గా ఆలోచిస్తున్నప్పుడు మనకి పరిష్కారం లభిస్తుంది. పరిష్కారం లభించకుండా ఒకే ప్రాబ్లం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే అది వరి అంట. మనం వరి అవుతున్నాం తప్ప పరిష్కార మార్గం వైపు వెళ్తాంటే, ఆ పరిష్కార మార్గం వైపు వెళ్ళడానికి కావలసిన అద్భుతమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి రహస్యాలు ఆ సంస్థలో స్పష్టంగా మన టేబుల్ మీద పడి ఉంటాయి. వెళ్తే అక్కడ థాట్ పవర్, ఆలోచనల యొక్క శక్తి, ఒక పుస్తక పేరు. చేంజ్ యువర్ క్యారెక్టర్ బై థాట్, ఇంకొక పుస్తకం పేరు. స్నేహితుల్ని సంపాదించటం ఎలా, ఇంకొక పుస్తకం పేరు. ప్రేమించటం ఎలా, ఇంకొక పుస్తకం పేరు. ఆ సంస్థలో ఉన్నటువంటి పుస్తకాలు అవి. ఆధ్యాత్మిక గురించి ఏం లేదు, అక్కడ జీవించే విధానం గురించి ఉంది. దాంట్లో రెండు వాల్యూమ్స్ ఉన్నాయి, సీక్రెట్ డాక్టరీన్ అని. ఆ సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు, ఆ సంస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, నాకు ఆ పుస్తకం కావాలి అన్న ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడు కాశీలో నేను సీసాఫియర్ సొసైటీకి వెళ్ళాను. అది సీసాఫియర్ సొసైటీ యొక్క ఇండియన్ హెడ్ క్వార్టర్స్, నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో కాశీలో ఉంది, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అడవారు మెడ్రాస్ లో ఉంది సీసాఫియర్ సొసైటీ. వాళ్ళు ఏమన్నారంటే, మేమే చదవలేదు అయ్యా బాబు, నీకే అర్థం అవుతుంది అన్నారు. కొంచెం ఒక సంస్థలో ఉన్నటువంటి దానికి మీ పేరు ఏమైనా పెట్టుకోండి, అది అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళన్నది ఏంటి అంటే, మేమే చదవలేదండి ఆ పుస్తకం. అది అక్కడే కాదు, మన దేశంలో కూడా భగవద్గీత ఎవరు చదవలే. భగవద్గీత చదివితే శ్రీకృష్ణుడి కంటే పెద్ద పొలిటీషియన్ మీకు ఎక్కడ దొరకడు. ఆయన ఏమన్నాడు, గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యం. మూడు లోకాలని కూడా ఈ భగవద్గీత ఆధారంగానే నేను పాలిస్తున్నాను. మనం భౌతిక జగత్తులో ఎలా పాలించాలో తలకిందులు చదివితే కదా. ఈ క్లాసెస్, ఈ థాట్ రివల్యూషన్ అనే మాటతో ఎందుకు పెడుతున్నాను అంటే, కనీసము ఈ విషయాలకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దే ఆర్ హియర్, ఇక్కడే ఉన్నాయి, మన ఇళ్లలోనే ఉన్నాయి, మన చేతిలోనే ఉన్నాయి. కాస్త పేజీలు తిప్పాలి మనం. శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుణ్ణి యుద్ధరంగంలో, నేను యుద్ధము చేయను అని పారిపోతూ ఉంటే, నువ్వు యుద్ధము చేసి తీరాలి అనే ప్రేరణ ఇచ్చేటటువంటి పుస్తకాన్ని పలాయన వాదులు ఉపయోగించుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు కదా. ఎప్పుడో దాన్ని నెగిటివ్ హ్యాండ్స్ లో పడిపోయిందో, నెగిటివ్ హ్యాండ్స్ అంటే నా ఉద్దేశం ఏంటి, దానిని అవగాహన చేసుకోలేనటువంటి వాళ్ళు వ్యక్తులలో, ఇక్కడ పడిపోయిందో వ్యక్తులలో పోయిందా విద్య. గీతను మించి సమస్యకు పరిష్కారం ఇచ్చేటటువంటిది ఏదీ లేదు అని గాంధీ గారి దగ్గర నుంచి, టాల్స్టాయ్ దగ్గర నుంచి, షోపెన్హావర్ దగ్గర నుంచి, అల్బర్ట్ స్పెన్సర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని కొనియాడిన వారే. మా గొప్పవాళ్ళు, సాధారణ వ్యక్తులు కాదు వీళ్ళందరూ కూడా. వారి వారి దేశాలలో అత్యున్నతమైనటువంటి ఆదరణ పొందినటువంటి వ్యక్తులు. పోస్ట్ వల్ల ఆదరణ కాదు, వాళ్ళ యొక్క సామర్థ్యము వల్ల ఆదరణ పొందినటువంటి వ్యక్తులు. గీత వల్ల మేము ఈ స్థితికి ఎదిగాము అంటే, మన భారతదేశంలో మన యువకులకి భారతీయ ఆ గీతలో ఉన్నటువంటి జ్ఞానము చెప్పేటటువంటి బాధ్యత అందరిది. నాకేమనిపించిందంటే, అందరిది అని చెప్తూ నేనేం చేశాను ఉన్నాళ్ళు అనిపించింది నాకు. అందరిది చెప్పండి చెప్పండి అని అంటున్నాను తప్ప నేను ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు. నాతో 20 ఏళ్ల బట్టి ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, ఇదంతా కూడా 20 ఏళ్ల బట్టి నేను చెప్తూనే ఉన్నా. కానీ ఎప్పుడు మీరు చెప్పండి అని అన్నాను తప్ప నేను చెప్తాను అని అనలేదు. ఈ రోజు నుంచి నేను చెప్తాను అంటున్నాను, అది తేడా. ఆ సంస్థనే వి ఇది వెళ్ళిపోకండి, చూడండి అసలు ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ పుస్తకం మీకు ఏం చెప్తుందో. సీక్రెట్ డాక్టర్ అనేటటువంటి ఆ పుస్తకము కాస్మోజెనసిస్ గురించి చెప్తుంది, ప్రపంచం ఎలా ఉద్భవించిందో చెప్తుంది. రాసినది ఒక రష్యన్ వనిత, కానీ ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది హిమాలయాలలో ఉన్నటువంటి ఇద్దరు గురువులు నాకు ప్రేరణ ఇచ్చి రాయించారు అని. మన విష్ణు పురాణము, అగ్ని పురాణము, వాటిలోంచి శ్లోకాలు తీసి ఈ ప్రపంచం ఎలా ఆవిర్భవించింది అని ఆవిడ రాస్తుంది. మనము ఆ పుస్తకాన్ని చదివితే ఒక ముఖార్థంగా ఆవిడ శిఖర్ డాక్టర్ రాసింది కదా అని విష్ణు పురాణం తీసి చదివాను ఒక ముఖార్థం కాదు. ఆవిడ కమెంటరీ చదివాక చదివాను అర్థం. ఠాకూర్ రెవల్యూషన్ అంటే అర్థమైంది ఆయన చెప్తున్నాను. మీరు పురాణాలు ఈ భగవద్గీతలు అవి అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదట ఏంటి అంటే మన ఆలోచనలలో ఒక స్పష్టమైనటువంటి రివల్యూషన్ మనం తీసుకురావాలి, క్రాంతి తీసుకురావాలి. ఏంటో తెలుసా ఆ క్రాంతి? ప్లెంటీ పొందటానికి మీరు ఏమీ చేయక్కర్లేదు. వింటానికి ఎంత అసంబద్ధంగా ఉంటుందో చూడండి. అందుకే దాన్ని థాట్ రివల్యూషన్ అంటున్నా. దమ్మున్నటువంటి మీలో ఎవరైనా సరే నాతో పాటు ఈ ఎక్సర్సైజ్ లో పాల్పంచుకోండి. సంపద పొందటానికి మీరు ఏమీ చేయక్కర్లేదు. సమస్యది మీరు చేసుకుంటేనే అది అనిపిస్తుంది. గాలి తీసుకోవటానికి మీరేం చేయాలో నాకు చెప్పండి. వెళ్తారు ఉంచారు మీరు, ఇదందరం గాలి పీల్చుకున్నాం కదా. గాలి పీల్చుకోకపోతే ఇవ్వరు. మరి గాలి పీల్చుకోవడం మీరేం చేయాలి? మీరు అడ్డుతా ఎదుర్కొనండి కదా. మీరు ఏది చేయకుండా ఉంటే యూ కెన్ లీవ్. ఇంకోటి చెప్పేదా నేను, మోడర్న్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే నువ్వు నీ న్యాచురల్ స్టేట్ లో కనుక గాలి పీల్చగలిగితే డయాబెటీస్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్ నీకు ఉండవు. నువ్వు అన్యాచురల్ గా ట్రీట్ చేస్తున్నావు కనుక నీకు ఈ బాధలన్నీ వస్తున్నాయి. మోడర్న్ మెడిసినరీ చెప్తోంది. ఎందుకు ఇది చెప్తున్నాను? థాట్ రివల్యూషన్ తో దీని గురించి అంటే నీ ఆలోచన బట్టి నీ శ్వాస మారుతుంది అన్నది మీరు గమనించే ఉంటారు. కోపంగా ఉన్నవాడు ఒకలాగా శ్వాస తీపిస్తాడు, శాంత స్థితిలో ఉన్నటువంటి వాడు ఇంకొకలాగా శ్వాస తీపిస్తాడు. అందువల్ల నువ్వు శాంత స్థితిలో ఉన్నట్టు కనుక గాలి తీర్చుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ బ్యాలెన్స్ కోల్పోవు. ఇంక్వేషన్ అది మనం నేర్చుకోవాలండి. అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మనం వాళ్ళకి నేర్పేది ఏంటి అంటే పరిగెత్తడం నేర్పుతాం. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, బస్ అందదు. దీంతో ఏమైపోతుంది? మీరు పీల్చుకునేటటువంటి శ్వాస అసంబద్ధం అవుతుంది. అది చిన్నప్పుడే దాని బీజాలు పెట్టాక పెద్ద అయ్యాక అది అలవాటుగా మారిపోతుంది. దాని తర్వాత సహజముగా గాలి పీల్చుకోవటం ఎలాగో అన్నది మర్చిపోతాము. దాని గురించి మా థియోసాఫికల్ సొసైటీలోనే సోలార్ సిస్టమ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉన్నది. సోలార్ సిస్టమ్ అంటే సౌరమండల వ్యవస్థ. ఇమం వివర్తతే యోగం ప్రోక్తవానహమే దివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షే ప్రవీ. శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. సూర్యుడికి చెప్పినటువంటి ఆ యోగ విద్య మెల్ల మెల్లిగా ఇక్ష్వాకోవత్సరంలోకి వచ్చాక మెల్ల మెల్లిగా సకాలేన మాత యోగోని స్వల్పన కాలక్రమంలో ఈ యోగం రాశాడు. భారతీయులమైనటువంటి మనకి ఈ విదేశీయుల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు తెలుసుకున్నది కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మొత్తము యోగ విద్య అంటూ సూర్యకిరణ విజ్ఞానమే అని మన ఆధునిక శాస్త్రజ్ఞులు గుర్తించగలిగితే సూర్యుడికి చెప్పానంటాడు యోగ విద్య శ్రీకృష్ణుడు మొట్టమొదటిగా. మన ఎకానమిస్ట్, పొలిటీషియన్స్, సైంటిస్ట్, యాక్టర్స్, టీచర్స్, ఈ ఐదుగురు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తులు ఈ ఐదుగురు. మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ప్రజానేతలు,
స్వాధిష్టానానికి సంబంధించినటువంటి కమర్షియల్ ఇండస్ట్రియలిస్ట్, మణిపూరకు చక్రానికి చక్రానికి సంబంధించినటువంటి సైంటిస్ట్, అనాహత చక్రానికి సంబంధించినటువంటి యాక్టర్, విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి టీచర్స్, వీళ్ళు కనుక ఈ సోలార్ సిస్టమ్ ని తెలుసుకోగలిగితే జీవితాలు మారిపోతాయి. ఎందుకు మనకి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సూర్యుడిలో ఉండేటటువంటి గందరగోళాలు ఉన్నాయని సైంటిస్టులు చాలా సార్లు చెప్పారు. దాన్ని సన్ స్పాట్స్ అంటాం మనం. ప్రతి 13 ఏళ్లకి, 24 సంవత్సరాలకి, 45 సంవత్సరాలకి ఆ సన్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు 10 సంవత్సరాల ముందు నుంచి ప్రకృతిలో రాబోయేటటువంటి అవగాహన గురించి అవగాహన వచ్చేస్తుంది. మీకు వచ్చేస్తే ముందే దానికి తయారయ్యి కావలసినటువంటి ప్రకాశం తీసుకోగలుగుతారు. దానికి ఇప్పుడున్నటువంటి నీటి ప్రాబ్లమ్స్ లో చాలా పెద్ద సొల్యూషన్ ఎప్పుడు వచ్చి ఉండేది అంటే వాటర్ స్టోరేజ్ కరెక్ట్ గా పెట్టుకోగలిగితే, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండి ఉంటే అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. కానీ ఇది వస్తుంది, సోలార్ స్పాట్స్ వల్ల ఇది వస్తాయి అన్నది 12 ఏళ్ళ ముందరే మనకి తెలిసి ఉండేది. సోలార్ సిస్టమ్ గురించి చదివి ఉంటే ఏఈ పవర్ అనేటటువంటి ఒక మిలిటరీ కర్నల్ ఆ పుస్తకం రాశాడు సోలార్ సిస్టమ్. ఆలోచనలో మార్పు మనకి ఎక్కడ రావాలి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సైంటిస్టు కంటే మన పురాతన ఋషులు చాలా గొప్ప సైంటిస్టులు అని ఒక్క అవగాహనతో కనుక మనం వాళ్ళు రాసింది చూడగలిగితే చాలు అంటున్నాను. నేను కోరుకునేటటువంటి రివల్యూషన్ అది అక్కడే. మన వాళ్ళు రాసిన లేదు, ఏమీ తెలియదు, ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నదే చాలా కరెక్ట్. నేను కూడా కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశాను, పిహెచ్డీ చేశాను ఎలక్ట్రోకెమిస్ట్రీలో, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళకు బయోకెమిస్ట్రీ చెప్పాను. ఇంతట సైన్స్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. మోడర్న్ సైంటిస్టులు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమే, కానీ వాళ్ళ కృషితో పాటు మన పురాతన భారతీయ ఋషుల మనస్సు గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోగలిగితే అనంతమైనటువంటి సంపద మనం ఈ క్షణంలోనే పొందగలము. ఈ క్షణంలోనే మళ్ళా ఎన్నాళ్ళు పడుతుంది మాస్టర్ అని కాదు. మరి మాస్టర్ మీరు చేయగలరా, ఖచ్చితంగా చేయగలను నాకు కావాలనుకుంటే. కానీ సమాజానికి కావాలనుకుంటే సమాజము ఒక సమూహంగా ప్రయత్నం చేయాలి. ఎలా అర్థమవుతుందా? రోగులందరూ ఏం చేస్తున్నారు? సిద్ధిసాయి గురించి మీకు అందరికీ తెలుసు. సిద్ధిసాయి ఉపయోగించుకున్నది ఏంటి? నేను ఉపయోగించుకున్నాడు, అగ్ని నేను ఉపయోగించుకున్నాడు. మన ఈనాటి సివిలైజేషన్ కి ఆధారము అగ్ని అంటే అందరూ ఒప్పుకుంటారు కదా. రెండే, మన ఆధునిక సభ్యత ఆ రాతి యుగము నుంచి ఇప్పుడున్నటువంటి నేటి ఆధునిక సుఖ సంపదల పరిస్థితుల కారణం రెండే, చక్రము అగ్ని. వీలు అగ్ని చక్రము ఆవిష్కరణ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడింది. అగ్ని గురించి తెలుసుకుంటే పృథ్వీలో మనకి ఉపయోగపడేటటువంటి ఖనిజాలను మనము వేరు చేసుకోగలిగాం. ఇనుము కావాలన్నా, రాగి కావాలన్నా, ఏది కావాలన్నా మనకు అగ్ని కావాలి, అగ్ని యొక్క తోడ్పాటు కావాలి. ఋషులు ఏం చెప్పారు? నీ అగ్నినే ఉపయోగించి నువ్వునే ఆలోచనలు మార్చుకోవచ్చు. ఎలాగైతే ఈ అగ్నిని ఉపయోగించుకుని ఒక ఇనక ముద్దని నీవు కావలసినటువంటి ఆకారంలో మలుచుకోగలుగుతున్నావో, ఈ అగ్నినే ఉపయోగించుకుని నీ ఆలోచనలను నువ్వు ఈ అగ్ని ద్వారా అదేవిధంగా మౌలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే నీ ఆలోచనలు మౌలుడవుతాయో పరిస్థితులు మారిపోతాయి. ఇందాక నేను చెప్పాను కదా, చాలా సుఖంగా ఎండాకాలం గడపవలసినటువంటి పిల్లలు ఎండాకాలంలో రవి కాలేజీలో కష్టపడటానికి సిద్ధత పొంది ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ రెడీ టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. ఆలోచన, నువ్వు కష్టంగా ఉన్నావా సుఖంగా ఉన్నావా అనేది నీ ఆలోచనల వల్ల శాసించబడుతుంటే తప్ప పరిస్థితుల వల్ల కాదు అని మార్పు వచ్చినా చాలు నీకు. అప్పచ్చన దీని గురించి చెప్పాను కదా, మన విష్ణు పురాణము, మన అగ్ని పురాణము, దాంట్లో మన ప్రపంచ భవిష్యత్తు రాబోయేటువంటి రోజులలో భారతదేశము ఖచ్చితంగా ప్రపంచానికి ఎలా మార్గదర్శనం చేయబోతుందో అదంతా స్పష్టంగా ఉందండి. మనం కొంచెం అలా వెళ్ళొచ్చు కదా, ముందుకి చేసి చూడొచ్చు కదా. మన ఋషులు వాళ్ళు ఇలా చేస్తే మీకు ఈ విధమైనటువంటి లాభాలు వస్తాయి అంటే మనం చేసి ఆచరించి చూడొచ్చు కదా. ఆ పక్కనే ఉన్నది లావరి మహాశయ పరమహంస యోగానంద ఆలోచనలో మార్పు శ్వాస ద్వారా తెచ్చుకోవచ్చు అని ప్రాణాయామము అంటాం. మొత్తము భగవద్గీతలో 700 రకాల శ్వాసాన్ని ఎలా మార్చుకోగలగలో చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళు. కొంచెము నువ్వు శ్వాస మార్చుకో, నీ మూడు మారిపోతుంది. ఒక ఫిల్మ్ మ్యాగజీన్లో నేను చదివాను. నేను ఒక యాక్టర్, చాలా పేరు ఉన్నటువంటి యాక్టర్, ఇప్పుడు లేడా, కోపంగా నటించాల్సి వచ్చిన ఒక సీన్ ఉంది. ఎంత ప్రయత్నించినా ఆయనకి కోపం కావచ్చు. అప్పుడు ఆయన ఏం చేశాడు, కాస్త ఆదాయంగా అన్నాడు డైరెక్టర్ని. తన పేరున్న యాక్టర్ కనుక డైరెక్టర్ కూడా సరేనండి అన్నాడు. లోపలికి వెళ్ళాడు. కోపం వస్తే శ్వాస ఏమైపోతుంది, కళ్ళు అరే చేసేసుకున్నాడు, అంతా చేసేసుకుని వచ్చే డైలాగ్ చేశాడు. జరిగింది ఏంటో అర్థమైందా అంటే, నీకు కోపము రాకపోతే కోపము వచ్చినట్టు నటిస్తే పరిస్థితులు ఎలా ఏర్పడే, కోపముగా ఉండేటువంటి పరిస్థితి నువ్వు ఏర్పరచుకోగలిగా. శాంతముగా సత్తన కలిగినటువంటి శ్వాస నువ్వు పెట్టుకోగలిగితే మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, సంపద. ఇది మీరు నమ్ముతారు తప్ప ఇది నేను చెప్తానన్నారు. మీరు శ్వాసను మార్చుకుని సంపాదించుకోవచ్చు అంటే ఆహా ఎందు కష్టపడాలంటారు. ఓకే, కష్టపడండి. మన ఋషులు ఎవరు కష్టపడ్డారు? ధోని వాళ్ళ బాబా అని, ధోని అంటే అగ్ని. ఎప్పుడు ఆయన అగ్ని పెట్టుకుని ఉండేవాళ్ళు కనుక ఆయన ధోని వాళ్ళ బాబా అన్నారు. విపరీతమైనటువంటి వర్షం పడుతోంది ఒక రోజు, ధోని వాళ్ళ బాబా ఒక పాలు పడినటువంటి ఇంట్లో ఉన్నది. ఆయన్ని దర్శించుకోవడానికి ఇరాన్ నుంచి ఈ ముగ్గురు వచ్చారు. విపరీతమైనటువంటి వర్షం పడుతోంది. వాళ్ళలో ఒకడు అనుకున్నట్ట, ఒక మంచి పులావు వేడిగా ఇరాన్ నుంచి వచ్చారు కనుక టీ కావాలి, ఉంటే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ అనుకుంటూ ఉంటే గుర్రపు డెక్కల చప్పుడు వినిపించే నలుగురు మనుషులు దిగారు, పిలవ పెట్టారు, టీ ఇచ్చారు వాళ్ళకి. మీరు ఈ వర్షంలో ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు వాళ్ళని. అడిగితే నువ్వు పిలవ కావాలనుకున్నావు, టీ కావాలనుకున్నావు, ఇచ్చావు, మిగతా నీకు ఎందుకు అన్నారు. ఇది ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ తన గెజెట్ లో రాశాడు. ఇలా జరిగిందయ్యా, వాళ్ళు వచ్చారు అంటే ఏంటి, ఆ ధోని వాళ్ళ పాప అగ్ని దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆలోచన అనుకుంటే ఆలోచన రూపుదాల్చింది. ఇందాక నేను చెప్పాను, నేను ఇను ముద్ద ఒక పంచముఖి గాయత్రిగా మారాలి అంటే అగ్ని కావాలి. అగ్నిలో దాన్ని మౌళ్ళు చేసి దానికి కావలసినటువంటి ఆ మౌళ్ళులో కనుక నొక్కేస్తే తీసుకోండి. ఆలోచనలో అగ్ని ప్రవేశింప చేయగలిగితే చాలా సార్లు మనం అంటూ ఉంటాం, కొంతమంది ముట్టుకుంటే మంచి బంగారం అవుతుంది, కొంతమంది ముట్టుకుంటే పాపం సుఖాది పాపం. తేడా వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నది అన్నది మనం గమనించాం. వాళ్ళ అదృష్టం ఉంటుంది అంటే అంతే. ఒక విధంగా వాళ్ళ అదృష్టం ఏంటంటే వాడికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడు అలా ఆలోచించగలుగుతుంది. రిచ్నెస్ ఉంటే సంపద ఉన్నదే అది పరిస్థితుల్లో లేవు, నీ ఆలోచనలో ఉంది.
మహాభారతంలో మా గురువు గారు ఒక కథ చెప్తారు. అర్జునుడికి కర్ణుడి మీద కొంచెం ఈర్ష్య ఉంది. ఎందుకంటే కృష్ణుడు కర్ణుని ఎప్పుడు కొలుస్తూ ఉండేవాడు కదా, దానశీలి. అతని దానికి దానం చేయగలిగేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేడు, అతనికి నేను కూడా అతనికి సాధురాను అని కృష్ణుడు చెప్తూ ఉండేవాడు. అర్జునుడికి ఏడు మంది చూసి సరే ఒక రాజు యమునా నదిలో స్నానం చేయడానికి పొద్దున్నే ఎక్సర్సైజ్లు అది ముగించుకుని కృష్ణుడు అర్జునుడు వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ మాట వచ్చింది ఏదో దానము గురించి దాని గురించి. మళ్ళీ కృష్ణుడు ఏమన్నాడు అంటే కన్నుడు బెస్ట్ అన్నాడు, ది బెస్ట్ అన్నాడు. నేను దానం చేయగలన్నాడు అర్జునుడు. సరే దానం చేయన్నాడు, ఇక్కడెక్కడ దానం చేస్తానన్నాడు. సరే నేను ఉన్నాను కదా అన్నాడు. కాస్త పక్కకు తీసుకెళ్ళాడు, చెయ్యి దక్కిట్టాడు, ఒక బంగారము సువర్ణ ముద్రల రాశి ఏర్పడింది, దానం చేయాలన్నాడు. సరే దానం చేస్తున్నాడు. సరే నువ్వు దానం చేస్తుంది, నేను యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని కృష్ణుడు వెళ్ళాడు. అర్జునుడు దానం చేస్తున్నాడు. కానీ ఈ సువర్ణ రాశి తయారు చేసింది ఎవరు? కృష్ణుడు. అంతే ఈయన దానం చేస్తుంటే ఏమవుతుంది అది పెరుగుతుంది. ఈయన బంగారం చాలా బరువుగా ఉంటుంది. ఈయన దానం చేస్తున్నాడు, అంత పెద్ద అర్జునుడు కూడా మర్చిపోయాడు. కృష్ణుడు స్నానం చేసి తిరిగి వచ్చాక తన పూజలు అవి చేసుకుని ఇంకా ఈయన దానం చేస్తూనే ఉన్నాడు. ఏమయ్యా అర్జున దానం చేశావా? చూస్తున్నాను కదా, చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతాను? సరే నేను ఇంటికి వెళ్తున్నాడు, భోజనం చేసి పడుతున్నాడు. సాయంత్రం మళ్ళీ వచ్చాడు, సాయంత్రం స్నానం చేయడం ఇంకా ఈయన గారు దానం చేస్తూనే ఉన్నారు. అర్జునుడి దురదృష్టవశాత్తు కన్నుడు కూడా అప్పుడు సాయంకాలం స్నానం చేయడానికి వెళ్తున్నాడు. ఏమన్నారు ఏంటి మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే కృష్ణ ఊరుకోకుండా ఏమంటే ఈయన దానం చేస్తున్నాడండి, బంగారం దానం చేస్తున్నాడు, పొద్దు నుంచి దానం చేస్తున్నాడు, ఇది పర్వతం లేదు అన్నారు. ఓసి అంతేనా అన్నాడు. అంటే అర్జున ఓసి అంతేనా ఏంటి, నువ్వు దానం చేసి చూపించన్నాడు. మన జాగ్రత్త అర్థం చేసుకో, దానం చేసి చూపించన్నాడు. దానికి ఉంది అన్నాడు. అందులో బాబు వెళ్తుంటే ఇలా తీసి ఈ బంగారం అంతా నిధి తీసుకో అన్నాడు. ఎలా అర్థమైందా ఆలోచన విధానంలో మార్పు? కర్ణుడు దానం చేశాడు, అర్జునుడు దానం చేశాడు. అర్జునుడు అయితే నేను దానం చేస్తున్నాను, నేను దానం చేయాలి, ఫలానా వాడికి ఇవ్వాలి, ఫలానా వాడికి ఇవ్వాలి. వీడు ఎవరికి ఇస్తున్నాను అని కూడా ఆలోచించలేదు కర్ణుడు. ఏమన్నాడు ఈ మొత్తము సంపదకు అది మూలం. సంపదకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే హోల్డింగ్ కనుక రాదు సంపదకి. ప్రకృతిలో ఏది హోల్డింగ్ చేసినా కూలిపోతుంది అన్న విషయము ధనం విషయం వచ్చేసరికి మనం మర్చిపోతాం. ఏదైనా కూలిపోతుంది, ఎంత గొప్ప సామానైనా మీరు అలా పెడితే కూలిపోతుంది. ఆహారాన్ని మీరు హోల్డ్ చేస్తూనే ఏమవుతుంది? దేని గురించి చెప్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ నేను ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తున్నాను. శ్వాస గురించి చెప్తూ చెప్తున్నాను నేను ఇదంతా కూడా. కేవలము శ్వాసను నువ్వు కనుక కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ప్రపంచంలో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది నీ దగ్గరికి కొట్టుకుంటూ వస్తుంది. కానీ నేర్చుకోవాలి, దానికి విధి విధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి నేను వేద నివారణకు మీకు చెప్పాను ఆల్రెడీ ఒకసారి. సహజమైనటువంటి శ్వాస మీరు తీర్చుకోగలిగితే మీకు డయాబెటీస్ ఉండదు, బీపీ ఉండదు. ఇది మెడిసిన్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాన్ని రిలాక్సేషన్ రెస్పాన్స్ అనేటటువంటి పేరుతో చెప్తుంది. మీరు రిలాక్స్డ్ గా శ్వాస తీర్చుకుంటే మీకు ఈ రోగానికి ఉంటాయి. ఒకరోజు రెండు రోజుల్లో కాదు, ఒక నెల రోజులు మీరు ప్రయత్నించండి. కనీసం 20 నిమిషాల పాటు ఈ శ్వాసను ప్రయత్నిస్తుంది. ఏ శ్వాసను? మీ శ్వాస. మీరేం చేయక్కర్లే, గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. డోంట్ ట్రై టు బ్రీత్, డోంట్ ట్రై టు ఎక్సైట్. ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు గాలి పీలుస్తూనే ఉన్నారు, ఇప్పుడు అలాగే గాలి పీల్చండి అని ఆ సహజ శ్వాస యొక్క విశేషత చెప్పుతో 700 రకాలైనటువంటి శ్వాసతో రకరకాలైనటువంటి యోగ ప్రక్రియలు మీరు సాధించవచ్చు అని చెప్పినటువంటి సంస్థ అది, లహరి మహాశయ యొక్క సంస్థ, క్రియా యోగ సంస్థ అది. అది ఇంటర్నేషనల్ సంస్థే, కానీ అక్కడ వాళ్ళకి కూడా ఏమీ జరగటం లేదు. దాని తర్వాత ఇంకాస్త కిందకు వస్తే ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ, అరవింద. చాలా మందికి అరవింద యోగా గురించి తెలియదు, కానీ ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు భారతదేశంలోనే కూర్చుని మొత్తము ఆ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఆయన. చర్చిల్ని, ఎక్కడో ఉన్నటువంటి చర్చిల్ని మళ్లీ ఆ టైంలో 80 ఏళ్ళు వచ్చాక కూడా మళ్లీ ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఆయన. మన భారతీయ ఆ ఆలోచనా విధానము, యోగ విధానంలో ఉన్నటువంటి శక్తి గురించి చెప్తున్నాను నేను. ఇది ఒక క్లాసులో, ఒక రోజులో నేను మీకు ఇది చెప్పలేను, కానీ ఆ సంస్థలు ఉన్నాయి ప్రూఫ్ గా. కేవలము పాండిచ్చేరిలో ఏకాంతంలో కూర్చుని మొత్తము ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ని కంప్లీట్ గా శాసించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కన్నీరు పెట్టుకుని ఆయన చెప్పారు, భారతదేశము 2 ముక్కలు కాకూడదు, అతి తొందరగా భారతదేశంలో ఉన్నటువంటి నా జుట్టులందరూ కూడా కలిసి ఈ విభజనను తీసివేయండి. 60 ఏళ్ళు వస్తున్నాయి, ఆ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా విభజన పోవటాన్ని ట్రై చేయాలి. ఎందుకు ఇది చెప్తున్నాను, మన ఈ యోగులందరూ కూడా ఏదో పరలోకమో అక్కడ మీకు ఏదో లాభం వస్తుందని చెప్పలే, ఇక్కడ ఇప్పుడే ఓ అఖండమైనటువంటి అందమైనటువంటి స్వర్గాన్ని మనం నిర్మించుకోవచ్చు. దానికి బాటలు వేసి ఉన్నారు వాళ్ళు, దాన్ని ఆయన శుభ్రమంతా ఇచ్చేసాడు. సూపర్ మ్యాన్ అనేటువంటి పేరుతో సావిత్రి అనేటటువంటి అఖండమైనటువంటి వేదన రాశి, సింథసిస్ ఆఫ్ యోగా అనేటటువంటి పుస్తకమే, ద డివైన్ ప్లాన్ అనేటటువంటి పుస్తకము రెండు రాసి అందిస్తే మన వాళ్ళు ఎవరు సరైనది ఆ పక్కన ఉన్న ఆవిడ తెలిసి వెళ్ళ నిర్రాది అమ్మాయి ఆవాలి మీరా కాదు నిర్రా ఆవిడ దానిని 90s వరకు కూడా ఆరోగ్యం అనేటటువంటి ఒక సంస్థను పెట్టి ట్రై చేసింది, తర్వాత మళ్ళీ మర్చిపోయింది. చెప్పింది గుర్తుంచుకోండి, ఆయన ఆలోచనలు వేడి ఎంతటిది అంటే ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారిని కంట్రోల్ చేసింది. అది ఎలా కంట్రోల్ చేసిందో ఆయన పుస్తకాలలో ఉన్నది. చాలా మందికి అరవింద గురించి ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటి అంటే, ఆయన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకుని జైలుకు వెళ్ళినప్పుడు ఉరిశిక్ష త్రుటిలో తప్పించుకుని ఇంకా అదంతా ఒక నుంచి యోగ మార్గంలో పడ్డాడు. అని ఆయన యోగ మార్గంలో ఆ స్వాతంత్ర సంగ్రామ పోరాటానికే పడ్డాను నేను, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితుల కంటే కూడా యోగ విద్యను ఉపయోగించుకుని ప్రపంచానికి చాలా మేలు చేయగలము అని నిరూపించాను అని రాసుకున్నాడు ఆయన తన పుస్తకంలో. ఆ పుస్తకాలు మనకి దాని కింద నాకు చాలా జాలి వస్తుంది వాళ్ళని చూస్తే, జాలి పడకూడదేమో అని జాలి వస్తుంది. సుఖసాయి సత్యసాయి వాళ్ళని చూస్తే నాకు జాలి ఎందుకు వేస్తుంది అంటే, అరవిందో రాబోయేటటువంటి మానవుడు ఎలా ఉంటాడో అలా జీవించి చూపిస్తున్నటువంటి వ్యక్తి పాస్ట్ శృతి ఇప్పుడు సత్యం. మీరు అరవిందో లిటరేచర్ చదివితే ఆయన చెప్పినటువంటి ఆ సూత్రాపత్త సార్ భారతదేశంలో కనుక ప్రతి వ్యక్తిలో అవతరిస్తే ప్రతి వ్యక్తి కూడా ఒక శృతి స్థాయి, ఒక సత్యసాయి లాగా జీవిస్తాడు. జీవించవచ్చు, ఎలా జీవించాలో శృతి స్థాయి జీవించి చూపించాడు. కానీ మనము సాయిని ఎలా ఉపయోగించుకుంటున్నాం, మా అబ్బాయికి వెళ్ళేవాడు, మా అబ్బాయికి వెళ్ళేవాడు ఇదే సాయిగా మారవచ్చు. కానీ సాయి భక్తులు ఆనందదాయక విషయం ఏంటంటే చాలా మంది సాయి భక్తులు సాయి లాగా సాయి అంత ఉచ్చ స్థాయిలో చేయలేకపోయినా కొంచెం వారి లాగా జీవించగలుగుతున్నారు. సరే సత్యసాయి చెప్పింది అసలు ఎవరికి అర్థం కావుతుంది, ఎవరికి అర్థం కావుతుంది, ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఏదో భోజనం చేయమంటున్నారు. చాలు నైపుణ్యంలో సత్యం ధర్మం శాంతి ప్రేమ ఈ నాలుగుగా చెప్పేది చూశారు ఎంత క్యాజువల్ గా అనిస్తారు. సాయి ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నాడు సత్యం ధర్మం శాంతి ప్రేమ అంతకంటే ఏం చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ సత్యము ధర్మ శాంతి ప్రేమ అంటే ఏంటో తెలుసుంటే అంతగా ఉండేవాడు కాదు. మొత్తము జీవిత విధానానికి ఆధార స్తంభాలు అవి స్తంభాలు లేకుండా బిల్డింగ్ ఏముంటుంది. దాని తర్వాత పక్కకు వస్తే లవణ మహర్షిని గుర్తించగలరు చాలా మంది పక్కన ఉన్నామని ఎక్కువ మంది గుర్తించలేదేమో దిల్లేగనుడు అన్నామని మొత్తము భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ గారి దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రేరణ ఆయన అది లిటరేచర్ చదువుతుంది మీకు తెలుస్తుంది. ఇన్స్పిరేషన్ కాదు అక్కడి నుంచో అటువంటి మహనీయులు మన మధ్య పెట్టుకుని ఇలా ఉన్నాం మనం ఏం చేయాలో తెలియదండి ఎలా చేయాలో తెలియదండి. మొత్తం భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి విదేశీయుల్ని కూడా ఆకర్షించి వాళ్ళని భారతదేశ సంగ్రామంలో పాలు పంచుకోమని ప్రేరణించినటువంటి ఆ మా గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ వచ్చి తిరువన్నామలో రమణాశ్రమంలో ఆయన కాపర్ స్టాచ్యూని అన్వయం చేసింది కరెన్సీని వాళ్ళు గుర్తించారు వాళ్ళు. కానీ ఒకరినిద్దరు గుర్తిస్తే నేను మానవ జాతి గుర్తించాలి భారతీయులు గుర్తించాలి ఇదంతా కూడా ఒకళ్ళు ఇద్దరు గుర్తిస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారు ఎలా జీవించాలి. మొత్తం రవణ మహర్షి మృత్యువు ఒడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా జీవించాలో చెప్పారు. మృత్యువు ఒడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా జీవించాలో చెప్పారు. మనందరం మృత్యుడిలో ఉన్నవాళ్ళు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఇంకో 50 సంవత్సరాలు ఇంకో 50 సంవత్సరాలు కాబట్టి ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా మృత్యువుడిలోకి వెళ్తాం. ఆ మృత్యువుడిలోకి వెళ్ళి జీవించేటటువంటి వ్యక్తి నిత్య జీవితంలో ఎలా జీవించాలో చెప్పింది జిల్లేదు కూడా. ఆధ్యాత్మిక ఏం లేదు ఇక్కడ స్పిరిచువల్గా ఏం లేదు దేవుడు దయ్యాలు ఏం లేదు అక్కడ వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఈ చెప్పినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుడి గురించి కానీ స్వర్గం గురించి కానీ చచ్చిపోయేటది ఏవైతే గురించి కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడో మానవ జాతి ఎలా సుఖంగా జీవించాలి అనేదే వాళ్ళ కథన తప్ప ఆ కథ చూస్తే రామకృష్ణ పరమహంస శారదామ విదేశీ పరిపాలనలో ఉన్నటువంటి కర్మలు ఆయన ద్వారా మౌన చేయబడినటువంటి ఒక వ్యక్తి వివేకానంద విదేశాలకు వెళ్ళి భారతీయ సంస్కృతి యొక్క జెండాను తాకాడు. తర్వాత ఏం జరుగుతుంది ఆయన అర్థం చేసుకోండి ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశం అది మనం కలిసి చదువుకుందాం వాళ్ళు ఏం చెప్పారు అది మనం ఈనాటి ఈ ప్రపంచానికి మన సమస్యలకు మన సామాజిక సమస్యలకు మన దేశ సమస్యలకు ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపిస్తాయని చెప్తున్నారు. ముప్పై 9 ఏళ్ళు మాత్రమే బతికినటువంటి ఆ వ్యక్తి ఆ వివేకానంద భారతీయ సంస్కృతిని ఒక ఊపి ఊపి అప్పుడు మన దేశాన్ని పాటిస్తున్నటువంటి బ్రిటిషర్స్ రాజ్యంలోనే అక్కడికి వెళ్ళి దీని గొప్పతనాన్ని చాటి చెప్తే ఇప్పుడు ఈ భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే నాదుడే లేదు. ఇక్కడ నేను ఇండియా గురించి మాట్లాడటం లేదు రిలిజియన్స్ గురించి అసలే మాట్లాడటం లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. మీరు కాస్త జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి మాటలలోనే ధోరణి అర్థం చేసుకోండి. ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఐ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ, జైనిజం, బుద్ధిజం. నేనేం చెప్తున్నాను అంటే మీరందరూ కూడా మానవ జాతి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి వ్యక్తులే కానీ వీళ్ళెవరూ కూడా ఏ ఇజంకి సంబంధించినటువంటి వాళ్ళు కారు. మనం తయారు చేసుకున్నాం ఆ ఇజంని కొంచెం ఆ మార్పు తీసుకురావడానికి నా ప్రయత్నం. ఆలోచన నాది కాదు వాళ్ళనే జీవించే విధానం నేనేం చెప్పబోటం లేదు వాళ్ళదే. కానీ కాస్త ఒక ఇంజనీర్ అవటానికి మీరు పడే శ్రమ, ఒక డాక్టర్ అవటానికి మీరు పడే శ్రమ, పాటి శ్రమ దీనికి పడితే ప్రపంచాన్ని మనం ఖచ్చితంగా స్వర్గంగా మార్చేయొచ్చు. వేలాది మంది అక్కర్లేదు, ఒక 100 మంది ఉంటే కాదు, ఒక వివేకానంద ప్రపంచాన్ని మార్చగలిగినప్పుడు మనం 10 మంది కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చగలం. రామకృష్ణపరామర్శం చేశాడు, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మందికి తెలియదు రామకృష్ణపరామర్శ యొక్క కంట్రిబ్యూషన్ టువర్డ్స్ పరిహుమానిటీ. మానవ జాతి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ తర్వాత ఎప్పుడైనా మానవ జాతి ఒక 20 ఏళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తే అర్థం చేసుకోగలుగుతుందేమో. కాకపోతే ఆయన చేసింది అర్థం కాదు. ఆయన చేసింది ఏంటంటే దేవతలు ప్రాకృతిక శక్తులు మాత్రమే అని స్పష్టంగా చెప్పాడు. దేవతలు అని మనం ఏమంటున్నామో అది దేవతలని మనం అంటున్నాము. అంటే మనం అంటే నా ఉద్దేశం మనం దేవతలు అనగానే ఏమంటుంటా, ఎక్కడో వైకుంఠంలో విష్ణు ఉందండి, ఎక్కడో వాళ్ళు ఇక్కడ ఎవడూ లేడు. కానీ రామకృష్ణ పరమహంస చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ ప్రాకృతిక శక్తులే, వాయు దేవుడు, వరుణ దేవుడు, పృథ్వీ దేవత, అగ్ని దేవత. అంటే ఈ అగ్ని పృథ్వీ ఇవి ఉంటే ప్రకృతిలో ఉన్నవే, ప్రకృతిలో ఉన్నటువంటి వీటి యొక్క సైన్స్ తెలిపేటటువంటివి దేవాలయం. మెడికల్ కాలేజ్ హ్యూమన్ ఎనాటమీ గురించి చెప్తుంది, ఇదే విధంగా హ్యూమరల్సిన వాటి లక్షణాలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్తుంది. అలాగే ఈ దేవాలయాలు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 5 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతుంది. అది దేవాలయాలు. ఇప్పుడు దేవాలయాలు చెప్పడానికి ఈ యాంగిల్ రామకృష్ణ పరమహంస యొక్క చరిత్రలో చెప్తుంది. 2 అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, తెలుగులోనే ఉన్నాయని. వీళ్ళంటే ఆయన పుస్తకాలు తీసుకోండి. గాడ్ లీవ్డ్ విత్ దెమ్ ఒక పుస్తకం పేరు, గాడ్ లీవ్డ్ విత్ దెమ్. 2వ పుస్తకం పేరు అంటే దే లీవ్డ్ విత్ గాడ్. చాలా అద్భుతం కదా. ఒక పుస్తకం పేరు ఏంటి అంటే దే లీవ్డ్ విత్ గాడ్, అంటే రామకృష్ణ పరమహంస శిష్యులు భగవంతుడితో జీవించారు, ప్రాకృతిక శక్తులతో జీవించారు. 2వది ఏంటి గాడ్ లీవ్డ్ విత్ దెమ్, ప్రాకృతిక శక్తులు వాటితో జీవించాయి. ఆ పుస్తకం పేర్లు చిన్న పుస్తకాలు, అంటే ఈ సైజ్ పుస్తకం చిన్నదనే ఉద్దేశం ఆధ్యాత్మికతలో. చూడండి ఆ పుస్తకాలు చదవండి, చదవకుండా అధ్యయనం చేయకుండా సమ్ సైన్స్ ఎలా అర్థమవుతుంది. ఆ దేవతా శక్తులను వశన చేసుకునేటువంటి టెక్నాలజీ ఇది అని, ప్రకృతిక శక్తులను వశం చేసుకునేటటువంటి టెక్నాలజీని యజ్ఞము అంటారు. యజ్ఞము అనేసరి కదా మళ్ళా మనకి భారతీయులు దేవత ఇంకా ఏవో మంత్రాలు గుర్తొస్తాయి. కానీ యజ్ఞము అనేటటువంటి మాట అర్థమైతే సైంటిస్ట్ అని అర్థం. సైంటిస్ట్ ఎలక్ట్రికల్ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఎలక్ట్రిసిటీ గురించి తెలుసు. సౌండ్ టెక్నీషియన్ ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడికి సౌండ్ గురించి తెలుసు. కదా యజ్ఞము అంటే అర్థం ఏంటి, యహ ఎవడైతే తెలుసుని చేస్తాడో అది యజ్ఞం. సైంటిస్ట్ అంటే అంత అంచేత యజ్ఞము అంటే స్వాహస్వాహ అనేది ఒక ఆస్పెక్ట్. ఇంచేత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, యజ్ఞము అంటే స్వాహస్వాహ అని యజ్ఞకుండలో అవతలవుతనే కాదు, యజ్ఞాన జపయజ్ఞస్మి. యజ్ఞాలలో జపయజ్ఞము నేను అంటాడు కృష్ణుడు. మరి జపయజ్ఞము యజ్ఞం ఎందుకవుతుంది, తెలిసి జపం చేస్తే యజ్ఞం అవుతుంది, తెలియకుండా మాలలు ఉద్దేశం ఉంటే యజ్ఞం అవుతుంది. కబీర్ దాస్ ఒక మాట అంటాడు, కర్మేతో మాలాపురే మన్వాపురే జగమా. చేతిలో ఏమవుతుంది అంటే మాల పెరుగుతుంది, మనసు ఎక్కడ పెరుగుతుంది, ప్రపంచం అంతా పెరుగుతుంది. ఇదేం జపం అన్నది. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ నేను స్థిరంగా 3 గంటల పాటు కూర్చొని మీరేమో జపాలు చేయమంటారు, గంటల ముందు కూర్చోమంటారు. నేను కూర్చోలేను మాస్టర్, ఎంత అబద్ధాలు చెప్తారు మనుషులు.
టీవీ ముందు 3 గంటలు కూర్చోగలరాని,
సినిమా హాల్ వెళ్ళి 3 గంటలు కూర్చోగలరాని. మీరే దేవుడి దగ్గర కూర్చోమంటే 3 గంటలు కూర్చోలేదా? నేను ఎలా నమ్మది? అంటే పాయింట్ ఏంటి, నువ్వు కూర్చోలేకపోతున్నావు అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే దేవుడు కూడా చేస్తుంది. యదార్థం చేసుకోండి. చాలా మంది చాలా గొప్పగా నా దగ్గర పెడతా మాట్లాడితే నేను పెడతా. ఇష్టమైతే చేస్తావు, నువ్వు కష్టమైనా చేస్తావు. అంచేత ఈ దేవతా శక్తులను యజ్ఞ విద్య ద్వారా ప్రపంచానికి ఎలా అందజేయాలో చెప్పినటువంటి మోస్ట్ రీసెంట్ మాస్టర్. అంచేత ఎవరికైనా వాడి గురువు చాలా ఇష్టము, నాకు ఆయన విద్య నేర్పారు కనుక. అంచేత ఆయన చాలా గొప్పవారం నేను అంటాను, మీరే అనర్థం చేస్తాను. ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి సైన్స్ లో తెలియజేసినటువంటి ఈ భావ పరంపరలో థాట్ రివల్యూషన్ అని నేను ఎందుకంటున్నాను అంటే, ఏ విద్య అయినా థాట్ రివల్యూషనే. ఇంజనీరు అయ్యాను, ముందు ఇంజనీరు కాదు, 5 ఏళ్ల తర్వాత ఇంజనీరు అయ్యాను. ఏముంది మీ ఆలోచనలు? ఇంజనీరుగా ఆలోచించటం లేదు, నిష్ణాతుడు అయ్యాను. అంటే ఇంజనీర్ ఎలాగో ఆ విద్య ఎలా నేర్చుకున్నావు నువ్వు? నీ ఆలోచనలు, ఒక ఇంజనీర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడానికి 5 ఏళ్ళు పట్టింది నీకు. ఇంజనీర్ అయిపోయా, ఓ డాక్టర్. నువ్వు డాక్టర్ ఎలాగో డాక్టర్గా ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాను, దానికి 5 ఏళ్ళు పట్టింది. మామూలుగా చెప్తున్నాను, కొంచెం ఎక్కువ పచ్చు తక్కువ పచ్చు. నా పాయింట్ అక్కడ ఏంటి అంటే, స్ట్రెస్ చేశారు ఒక రోజులో 2 రోజుల్లో నువ్వు డాక్టర్గా ఆలోచించడం నేర్చుకోలేవు, ఇంజనీరుగా ఆలోచించడం నేర్చుకోలేవు. ఫిజిస్ట్ అవ్వాలి, కెమిస్ట్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్స్ ఈ విద్య నువ్వు నేర్చుకోవాలి. మరి ఈ విద్య నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? సంవత్సరాలు తరబడి అలా ఆలోచించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నాక అలా ఆలోచించగలగటం నీకు వచ్చేసింది అన్న తర్వాత, నువ్వు లైఫ్ లాంగ్ డాక్టర్వే, లైఫ్ లాంగ్ ఇంజనీర్వే, లైఫ్ లాంగ్ సైంటిస్ట్వే అయినా కాదా? ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇదే మనం నేర్చుకోవాలి. థియోసఫిస్ట్గా నువ్వు ఆలోచించగలవా? ఆలోచిస్తే 2 విషయాలు నీకు బోధపడతాయి నీ జీవితంలో. విగ్రహం ఎలా ఏర్పడింది, ఈ సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, ఈ సౌర కుటుంబంలో ఈనాడు ఉన్నటువంటి మన యొక్క పాత్ర ఏమిటి, ఇందుకు మనం ఈ కాలంలో ఈ 2006లో ఇక్కడ ఉన్నా, మనం ఇక్కడ ఈ ఆడిటోరియంలో దీనికి గల కారణాలు అర్థమవుతా. నీకు అంత విశదంగా చెప్పబడి ఉంది అక్కడ. మీ పక్క నుంచి ఒక కుక్క వెళ్ళిపోతే ఆ థియాసఫీ కనుక మీరు చదివితే ఆ కుక్క అక్కడ పక్క నుంచి ఎందుకు వెళ్ళిందో అర్థమవుతుంది మీకు. తెలుసా అది ఎంత గొప్ప సైన్స్? శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం ఏంటి పుట్టడంలో? వివేకానంద ఏం చేశాడు? రామకృష్ణ పరమహంస ఏం చేశాడు? నెహ్రూయే ఎందుకు ఆ రోజులలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? అది అర్థం చేసింటే మీకు ఎందరి వేళ ఉండవు. మీకేం అర్థమవుతుందంటే, మనకంటే ప్రకృతికి ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఏర్పరిచినవి కాదు, ప్రకృతి ఏర్పరిచినవి. మూర్ఖత్వం మనం ఎక్కడ చేస్తున్నామంటే, ప్రకృతి ఏర్పరిచినటువంటి ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకోవటం లేదు. మనకు కావాల్సి వచ్చినట్టు మంచి పెట్టాలని ట్రై చేస్తున్నాం, మనం చేస్తేనే తప్పే అది. ఆ ఆలోచన విధానం అర్థమైందా? ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలిస్తే సమస్యలు కావు. అది అసిద్ధ డాక్టర్ బుక్ చెప్తుంది. నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజీలో చదువుతూ టీచర్ చెప్పిందంతా నేర్చుకుంటున్నారు, పరీక్ష రాస్తారు. ఈ పరీక్ష వాళ్ళు రాస్తున్నది ఆ టీచర్ చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద పెట్టినటువంటి సమస్యలు ఉన్నా కదా. ఇది పరీక్షలో మీరు ఏ సిలబస్ చదువుకున్నారో ఆ సిలబస్ మీద మీకు క్వశ్చన్స్ వెదరుతాయి, సమస్యలు వెదరుతాయి. మీరేం చేయాలి? నేను సమస్య ఇది, ఈ సమస్యను పరిష్కరిస్తానంటారా? లేకపోతే ఆ సమస్యకి మీ టీచరు ఒక సంవత్సర కాలంలో మీకు చెప్పినటువంటి పాయింట్స్ బట్టి జవాబిస్తారా?
ఏం చేయాలి మనం? ఆ టీచర్ సంవత్సరం పాటు చెప్పిన సిలబస్ లో ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు నేను ఈ జవాబు రాయి అని చెప్పింది రాయాలి. మనకి ప్రకృతి ఇచ్చిన సమస్య అర్థమవుతుంది తప్ప ఆ సమస్యకి ఈ గురువులు ఇచ్చినటువంటి అర్థం తెలియదు. అది నేను చెప్తున్నాను. అంచేత దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి గందరగోళానికి ఖచ్చితమైనటువంటి కారణం ఉన్నది. ప్రతి సమస్య కూడా భగవంతుడు ఇచ్చినటువంటిదే. భగవంతుడు అంటే ప్రాకృతిక శక్తులు ఇచ్చినటువంటిదే. ఆ ప్రాకృతిక శక్తులు ఇచ్చినటువంటి సమస్యకు పరిష్కారం వీడు చెప్పారు. ఇది మీరు అధ్యయనం చేయకుండా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 1000 సంవత్సరాల తర్వాత అయినా ఇది ఒక్కటే పరిష్కారం. అది ఆంథ్రోపాలజీ అని రెండో బుక్. దాని తర్వాత ఊపిరి పీల్చుకోవటం నేర్చుకోవాలి. ఊపిరి ఎలా పీల్చుకోవాలో మనకు తెలియదు. దాని తర్వాత అసలు భారతీయ శరీరంలో పుట్టిన మన ఆత్మలు భారతదేశంలోనే ఎందుకు పుట్టాయి? ఇలా పుట్టినటువంటి వ్యక్తులకు వచ్చే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఆరంభంలో చెప్పారు. ఇదంతా చెప్పిన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అల్లా లార్డ్ బై విల్ బి డన్. నేను కాదు జీవిస్తున్నది, ఇతరులు ఎలా జీవిస్తారు, వాళ్ళు నేను కూడా కలిసి ఎలా జీవించగలము అనేది సాధ్యమే. కలిసి జీవించడం హిందూ ముస్లిం ప్రాబ్లమే కాదు ఆయన సాల్వ్ చేసింది. మీకు తెలుసు కదా రామనవమి చేసేవాడు అదేంటది చాదరు చందనం వేస్తారు అది చేయించేవాడు. ద్వారకామాయ మస్జిద్లో ఉండేవాడు తులసి చెట్టు వేసేవాడు. ఈ సమన్వయము ఈ చెట్లు వేయటంలో రాకూడదు. మీకు ఆ జీవిత విధానం వల్ల అది రావాలి. వివక్షలో వెళ్తాం మనం. మీ ఆలోచనలు మారితే ఈ వాతావరణం మారుతుంది. మృత్యువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మృత్యువు ఎందుకు అవసరమా మనిషికి అని రమణ మహర్షి చెప్పారు. వీటిలో ప్రాకృతిక శక్తులు ఎలా ఉపయోగపడతాయి? రామకృష్ణ పరమహంస ఈ ప్రాకృతిక శక్తులు యజ్ఞ విద్య ద్వారా ఎలా అలవాటు చేసుకోవాలి? శ్రీరాజ శర్మ ఆచార్య అంచేత వీళ్ళంతా ఒకటో చెప్పలేదు. వీళ్ళంతా కూడా ఓ అద్భుతమైనటువంటి జీవించే సైన్స్ అని మనకు చెప్పారు. హౌ టు లివ్. ఈ హౌ టు లివ్ అనేది మనము కొంచెం కొంచెం మనం ఈ క్లాసులో నేర్చుకుంటాం. కానీ అందరికంటే ముఖ్యం ఏంటంటే మనలో అందరూ విద్యావంతులే. ఈ దృష్టికోణంతో కనుక మీరు ఆ రచనలు చదివితే నేను మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్ డైసెక్ట్ మెమోరైజ్. నేను చెప్పటం మీరు వింటమో కాదు. సైన్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే లెట్ అస్ ఫైట్. ఫిజికల్ ఫైట్ కాదు, ఇంటలెక్చువల్ ఫైట్. నేను ఆ పుస్తకం చదివాను. నా స్టడీ దీని అర్థం ఇదేమో దీన్ని ఆధారంగా రేపు ఎల్లుండి కూడా కొన్ని జీవించేటటువంటి ఆధారభూతమైనటువంటి లక్షణాలు చెప్తూ మీ జీవితంలో శాంతి సంపద ఎలా తెచ్చుకోవాలో కావాల్సినటువంటి కొన్ని చిట్కాలు నేను చెప్తాను. నేను చిట్కాలు అంటే ఏంటంటే చెత్త రిజల్ట్స్ వచ్చేస్తాను. దాని సైన్స్ తెలియాల్సిన పని లేదు. వీలైతే దాని సైన్స్ కూడా చెప్తాను. ఈ థాట్ రివల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్కి మీరందరూ కలిసి ప్రాణం పోసి ఈ గురువుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు మనం అందజేయగలిగితే మన ఈ ప్రయత్నము సఫలం అవుతుందని ఆశిస్తూ అందరూ సుఖంగా ఉంటారని ప్రార్థన చేసుకుంటాం. స్వస్థిత్రయర్థాలయంతేన మార్గేణ మహీ మహేశ్వరో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య ఋతువే సస్యశాలిని దేశోయం క్షోభయంతో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి దుఃఖమాప్నుయాత్. అపుత్రా అపుత్రిణః సంతు పుత్ర
భగవంత సర్వాంశతం ఓం శాంతి 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 అసతో మా సద్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వధర్మా పరమా